はい、よーん。グルルブルマー、グルルブシノ、グルルデーボーマヘスワラ、グルサクシャーパラブルマー、तस्मै श्री गुरवे नमः ओम श्री गुरुभ्यो नमः सर्वेभ्यो महाभक्तेभ्यो नमः माताजी वारु अप्पुडप्पुडु ओक प्रश्न वेस्तारु मनंदरं एक्कड उन्नाम अंटे आ जरिगे समावेशं गानी ओक संदर्भं गानी ఎక్కడో ఒక చోట ఉన్నప్పుడు ఒక సడన్ గా ఒక ప్రశ్న వస్తుందన్నమాట. మనమందరం ఎక్కడ ఉన్నాం? మనమందరం బాబు గుడిలోనే ఉన్నాము అని అమ్మ అల్టిమేట్ ఒక ఆన్సర్ ఇచ్చేస్తాం. మనకేమనిపిస్తుంది మొట్టమొదట్లో ఎక్కడున్నాం అంటే, నేను ఇప్పుడు ఇక్కడ బృందావనంలో ఉన్నాను, శ్రీ కాళీ గార్డెన్స్ ఆశ్రమంలో. అదే భీమవరంలో ఉన్నాం అనుకోండి, సత్సంగాలు మన జరిగే ఇక్కడ భీమవరంలో. ఎక్కడున్నాం మనం? కాళీ గార్డెన్స్ మన ఆశ్రమం భీమవరం బ్రాంచ్ లో ఉన్నాం. అదే హైదరాబాద్ సత్సంగాల్లో అక్కడ ఉన్నాం అనుకోండి, ఎక్కడున్నాం? హైదరాబాద్ భాగ్యనగర్ సత్సంగాల్లో ఉన్నాం. అయితే వీటన్నిటి కూడా ఒక యూనివర్సల్ లొకేషన్, ఎక్కడున్నాము అంటే బాబు ఒడిలోనే ఉన్నాము అనేది మాతాజీ వారు మరి మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నారు అన్నమాట. ఎందుకు? వారు ఎప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి. అంటే వారిలోనే బాబు, మీలోనే ఉన్న బాబు, మీ హృదయ బాబు అన్నట్టుగా అక్కడే ఉన్నాము అని చెప్పి. ఒక్కసారి గనక మనం ఇందాక పొద్దున మధ్యాహ్నం అంటే ఆ శిబిరం మధ్యాహ్నం అమ్మా ఒక ప్రశ్న వేశారు, నువ్వు కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తావా కళ్ళు మూసుకొని చేస్తావా? ఒక్కసారి మనం దాని కొద్దిగా విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇప్పుడు కళ్ళు తెరుచుకొని అమ్మ చెప్పిన విషయాన్ని మనం గనక భావనలో తెచ్చుకోగలమా? బాబు ఒడిలోనే ఉన్నాము, లేదా ఆ బాబునే ఒక చిన్న కృష్ణుడిగా భావించుకొని ఆ కృష్ణుడు నీ ఒడిలో ఉన్నాడు అని మనం కళ్ళు తెరుచుకొని మనం చేయగలుగుతాం అటువంటి భావన, వెంటనే మనకి దృష్టి ఎలా వెళ్తుందంటే, మరి బాబూజీ అనగానే మనకి గురుదేవులు అక్కడ మరి అక్కడ అక్కడ కూర్చున్నారు, విరాజమై ఉన్నారని చెప్పి, అంటే అక్కడ ధ్యానముద్రలో కూర్చున్నారనే ఒక భావన వెంటనే మనకు కలుగుతున్నది. మళ్ళీ చిన్న కృష్ణుని అంటే నేను ఎలా భావం చేసుకుంటాను? అదే గనక ఒకవేళ మనం కళ్ళు మూసుకొని ఆ భావం చేసుకోగలుగుతామా? చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనకి జపమాలా ప్రసాద్ గారు మనకి ఆ ఇంద్రియాల గురించి చెప్తూ, ఈ జ్ఞానేంద్రియాలు లేదా ఈ కర్మేంద్రియాలు కానీ ఇవన్నీ ఎప్పుడైతే అవి వాటి యొక్క వాటి యొక్క స్వభావం వల్ల అవి ఎప్పుడు ఏమిటంటే బాహ్యంగానే వెళుతున్నాయన్నమాట. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు అన్నాయంటే వాటికి ఈ జ్ఞానం వాటి ఎక్కడిని సంపాదిస్తున్నాయి? కళ్ళు చూస్తున్నాయి, దీని జ్ఞానం ఎక్కడి నుంచి వస్తున్నది? బయట నుంచి వస్తున్నది. చెవులు వింటున్నాయి, దీనికి ఎక్కడి నుంచి వస్తున్నది? ఇన్ఫర్మేషన్ బయట నుంచే వస్తున్నది. నాలుక రుచి చూస్తున్నది, దీనికి ఎక్కడి నుంచి అందిస్తున్నది రుచి? లోపల లాలాజలం ఊరుతున్నా గానీ దానికి రుచి ఉండదు. దానికి ఏదైనా మనం తగిలిస్తే, ఒక తీపి పదార్థం తగిలిస్తే అది తీయగా ఉందని చెప్తుంది, ఉప్పగా ఉంటే ఉప్పగా అని చెప్తుంది, అది పుల్లగా ఉంటే పుల్లగా అని చెప్తుంది. దానికి మళ్ళీ మనం దానికి ఒక బయట నుంచే దానికి మళ్ళీ ఒక సోర్స్ అందించడం జరుగుతున్నది అన్నమాట. అదేవిధంగా మనకి స్పర్శ కూడా ఎక్కడి నుంచి అందుతున్నది? బయట నుంచే. మన వాసన వస్తున్నది మనకి, మన వాసన మనకు వస్తుంది, మన వాసన చెమట వాసన మనకే వస్తుంది, కానీ చెమట మన లోపల నుంచి రావట్లా. చెమట ఒకసారి బయటకు వచ్చిన తర్వాత బయట నుంచి మళ్ళీ అది గ్రహించి, అంటే ఇంద్రియాలన్నీ కూడా బయటికే పరిగెడుతున్నాయి, కానీ ఈ ఇంద్రియాలు మనకి లోపల ఉన్న, అంటే లోపల అంటే మనకి మళ్ళీ అంతరేంద్రియాల్లో ఉన్న ఆ భగవంతుణ్ణి, లేదా బ్రాకెట్ లో గురుదేవుణ్ణి, ఇంకా లేదా బ్రహ్మ పదార్థాన్ని ఏదైనా మనం అనుకోవచ్చు. అంటే మనం ప్రకాశింపజేస్తున్న చైతన్యాన్ని నేను మొట్టమొదటి అనుభవించాలంటే నేను అంతర్ముఖం చేసుకోవాలని మాతాజీ వారు మనకి ఇంటర్వ్యూ చేసుకోమని మాటి మాటి మనకి చెప్తున్నారు. ఆ వ్యూ దృష్టికి మనకు రావాలంటే, ఈ ఇంద్రియాలను అంతర్ముఖం చేయాలంటే, నువ్వు ముందర మూయవలసింది కళ్ళు. ఎందుకంటే మనకి మూతలు మూయటానికి కళ్ళకు మాత్రమే ఉన్నది. నోరు కూడా మూసుకోవచ్చు, మన రుచి లేకుండా చూసుకోవచ్చు, కానీ రెండు ఇంద్రియాలు చాలా మనకి అన్నిటికీ మన పతనానికి కానీ మన పురోగమి అంటే ముందుకు వెళ్ళటానికి కానీ ఉపయోగపడేవి ఈ కర్ణేంద్రియాలు రెండవది మనకి కళ్ళు. వీటన్నిటిలో ప్రయారిటీ వైజ్ ముందర కర్ణేంద్రియాలు వస్తుంది. ఎందుకంటే వినికిడి ద్వారానే మనకి ఎన్నో మనకు ఉపమానాలు మనకి దీనిలో కూడా చాలా హిస్టరీలో చూస్తే కూడా మనకి చెవి ద్వారా వినే మహాత్ములు అయినటువంటి కొంతమంది కూడా వాళ్ళ పతనానికి దారితీశారని మనకి స్టోరీస్ ఉన్నాయి. మనం కూడా వింటాం, వినంగానే వెంటనే విన్న శబ్దానికి ఆటోమేటిక్ గా మనకి అడిగి తీసుకెళ్తుంది. కాబట్టి ముయ్యగలిగిన చెవులు ముయ్యలేము మనం. మనం ఎంత ముయ్యాలని ప్రయత్నించినా గానీ పక్కన వచ్చే శబ్దాల నుంచి మనం ఆపలేము. కానీ ముయ్యగలిగింది ఏమిటంటే మన కళ్ళు. అందుకని ధ్యానానికి ఉపక్రమించినప్పుడు మనకి ఏ ధ్యానం తీసుకున్నా గాని ఒక పూజ చేసే ముందర శ్రీమదఖండ సచ్చిదానంద సద్గురు పరబ్రహ్మణే నమః ధ్యాయామి, కొన్ని అభిషేకం చేసుకుంటున్నాం, ఒక మంత్రం చదువుతున్నాం, ధ్యాయామి అంటున్నాం, విఘ్నేశ్వరుని పెట్టుకున్న ఆ తర్వాత ఒక ధ్యాన శ్లోకం చెప్తున్నాం, చెప్పిన తర్వాత మళ్ళీ ధ్యాయామి ఆవాహయామి. స్టెప్ ముందర మనకు వచ్చేది ధ్యాన శ్లోకం. ఎక్కడ చూసినా ఏదో ఒక శ్లోకంతో మనం ధ్యానిస్తున్నాం. ఆ శ్లోకాన్ని ఏది తీసుకున్నా దాన్ని కనుక మనం కొద్దిగా విశ్లేషణ చేసుకుంటే అది ఆ పూజకు ఉపకరించిన ఏ దేవతనో లేకపోతే మనం ఏ భగవంతునో ఏ గురుదేవునో మనం ధ్యానం చేయబోతున్నామో వారి యొక్క స్వరూపాన్ని వారి యొక్క గుణగణాలని అది వర్ణిస్తున్నది. అంటే దాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక్కసారి మనం ఆ ధ్యానానికి అంటే పూజకు ఉపక్రమించే ముందర కూడా మనం ధ్యానం చేస్తున్నాం అన్నమాట. ఆ రూపాన్ని దాని వర్ణన తీసుకోగానే వెంటనే మనకి ఏంటంటే ఆయన వచ్చి మన ముందర ప్రత్యక్షం అవుతాడు. ఆ విఘ్నేశ్వరుడు మన ముందర ప్రత్యక్షం అవుతాడు, ఆయన మనం ధ్యానిస్తున్నాం. శివుడు అభిషేకం చేసుకో ముందర ధ్యాన శ్లోకం చెప్పుకుంటాం. మహాన్యాసంలో కూడా ఈ పంచముఖ ధ్యానం అని చెప్పి మనకి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, మనం మధ్యలో వస్తుంది. గమాగమస్తం గగనాది శూన్యం చిద్రూప దీపం తిబిరాపారం పశ్చామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. చివరికి ఆ సోహం అనేది భావన ఎప్పుడు కలుగుతున్నది, అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తే నీకు లోపల జ్ఞానాన్ని నీకు ప్రకాశింపచేస్తున్నారు. ఏది గమాగమస్తం, ఏది ఈ కదిలే వాటి నుంచి కదలైన వాటి నుంచి గగనా నుంచి శూన్యం వరకు ప్రకాశింపజేస్తూ ఆవల ఏ శక్తి అయితే ఆ ప్రకాశిస్తున్నదో అది నువ్వు తెలుసుకోవటానికి. ఇప్పుడు నేను గనక భావన చేశాను అనుకోండి, గమాగమస్తం అంటే ఇప్పుడు ఈ సృష్టి నుంచి స్పేస్ కి వెళుతున్నాను, ఆకాశం వెళుతున్నాను, స్పేస్ వెళుతున్నాను, స్పేస్ దాటేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, అది దూరం వెళుతున్నా అంటే మళ్ళీ బాహ్యంగా వెళుతున్నట్టు మనకు అనిపిస్తున్నాను. చూడండి, మన దృష్టి బాహ్యంగా వెళుతున్నా, దూరం దూరం వెళ్ళిపోతున్నాను నేను. అదే నేను కనుక లోపల చూసుకున్నానంటే నాలో అంధకారం లేదా, నాలో చీకటి లేదా, కదిలేవాడే నేనే, కదిలేదు మనస్సే. ఈ కదలకుండా లోపల ఒక ప్రకాశం అనేది, నా చైతన్యం అనేది నాలో ప్రకాశిస్తున్నది, నేను దానికి ప్రయాణిస్తున్నాను అనమాట. వీటన్నిటిని దాటుకుంటూ వెళుతూ ఉంటే నాలో ప్రకాశింపచేసే ఆ శక్తి, ఆ దేనివల్లైతే నేను జీవిస్తున్నానో అది తెలుసుకోవటానికి నాకు ఏం కావాలి అంటే ఈ అజ్ఞానం అనే ఒక చీకటిని తొలగించాలి. అది ఎవరు తొలగిస్తారు అంటే గురుదేవులు తొలగిస్తారు. అజ్ఞానం చీకటి ఒకసారి తొలగిన తర్వాత లోపల ఆవరించి ఉన్న చీకటి ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానం అనే చీకటి తొలగిన తర్వాత నాలో ప్రకాశింపజేస్తూ నన్ను ప్రకాశింపజేస్తున్న భగవంతుడే సర్వాంతర్యామిగా అంతటా ప్రకాశింపజేస్తున్నాడనే భావన మనకు కలుగుతుంది. అంటే ఒక్కసారి మనం ధ్యానానికి ఉపక్రమించినప్పుడు ఒకవేళ కళ్ళు తెరిచి కూర్చున్నా కూడా అలా చేయగలుగుతారు. ఎవరు చేయగలుగుతారంటే అమ్మ మనకి చెప్పారు. అది ఎవరికి సాధ్యం? మహాత్ములకి సాధ్యం. ఎందుకంటే మనతో మాట్లాడుతున్నట్టే ఉన్నారు, మనతో చూస్తున్నట్టే ఉన్నారు, కానీ ఏం చూస్తున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తిగా ఇక్కడ ఎవరిని చూడట్లేదు. ఒక వ్యక్తిగా కనిపించవచ్చు కానీ వీటిల్లో అంతటా ప్రకాశిస్తున్నది నా గురుదేవులే అనే దృఢమైనటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉన్నదో వారికి ఎల్లప్పుడూ ఉందన్నమాట. అందుకే ఆ సర్వాత్మ భావనతో వారు ఉంటారు కాబట్టి అంతటా ప్రకాశించే ఆత్మ వస్తువు సర్వత్రా ప్రకాశిస్తున్నది, ఎవరో కాదు, నాలో ప్రకాశిస్తున్నది, అది నేనే అని ఆ మహాత్ములకి దృఢంగా తెలిసి ఉన్నది అన్నమాట. అందుకే వారికి అందరూ సమానం. అటు ఈ మామూలుగా మనుషులనే కాదు, పశుపక్షాదులు కూడా, అవే కాదు మనకు కనిపిస్తే జడాలు కూడా. ఎందుకంటే జడం అంటే మనకి కొండ ఉందనుకోండి, జడం అంటే అది కదలదు, కానీ దానిలో చైతన్యం లేదా? ఉంది. దానిలో పక్క ఇప్పుడు అణువణువులో ప్రతి దానిలో యాటమ్స్ ఉన్నాయని మనం కనుక ఒక రాయి భాగాలు కూడా చూస్తే మనకి యాటమ్స్ కనిపించవు. ఒక చిన్న అణు కణం కనిపిస్తుంది కదా, దానిలో కూడా కదులుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అని కదులుతూ ఉంటాయి. కదలికలు ఉన్నాయి, చైతన్యం ఉంది, లేకపోలేదు. లేకపోతే ఏమీ లేకపోతే ఒక లావా ఎలా వస్తుంది? దానిలోంచి ఒక కండలోంచి పగిలిన తర్వాత లావా ఎలా వస్తుంది? అంత వేడి ఎక్కడి నుంచి వస్తున్నది? ప్రతి దానిలోనూ ఒక శక్తి ఉన్నది. అది ఏమిటంటే మనం అది మనం గమనించట్లేదు అనమాట, గమనించలేకపోతున్నాం. తెలిసి కూడా దానికోసమే ప్రయత్నించడానికి మనకు ఒక ఏకాగ్రత అవసరం. ఇప్పుడు మనకి నిశ్చలంగా ఉండాలి మనసు అంటున్నాను. ఉదాహరణ తీసుకుంటే ఒక గ్లాసులోనే ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసామండి, ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసాం, కింద ఒక కాయిన్ పెట్టాం. పెట్టిన తర్వాత ఆ గ్లాసును ఒకసారి మనం కనుక ట్యాప్ చేసాం, ఏమవుతుంది? దానిలో ఆ నీళ్లు కాస్త కొద్దిగా ఒక అలజడి వచ్చేస్తుంది. అలజడి వచ్చినప్పుడు లోపల ఉన్న కాయిన్ మనకు స్పష్టంగా కనిపిస్తుందా? కనిపించదు. కొద్దిసేపు ఉన్న తర్వాత ఏమవుతుంది? ఆ అలజడి కాస్త నెమ్మదిగా తగ్గి ప్రశాంతత అయి ఆ నీళ్లు నిశ్చలంగా ఉండిపోతాయి. ఉండిపోయినప్పుడు మన కింద ఉన్న కాయిన్ మనకు కనిపిస్తుంది. అది దేని లోపం? ఇప్పుడు మనం చూస్తున్నాం, చూసే కళ్ళు అవే చూస్తున్నాయి, అటే చూస్తున్నాయి, ఒక ఆ వంకే చూస్తున్నాయి. కానీ దానికి ఎప్పుడు దానికి ఆ కాయిన్ కనిపించింది అంటే ఆ నీళ్ళల్లో ఉన్న అలజడ పోయి నిశ్చలంగా ఉన్నప్పుడు కనిపించింది. అంటే ఈ బోధ మనకు అందే బోధని మనం ఆకలింపు చేసుకున్న తర్వాత కూడా అది మళ్ళీ మనం ఈ ధ్యానం చేసేటప్పుడు ఏం చేయమంటున్నారు? నువ్వు విన్న బోధను మళ్ళీ దాన్ని మననం చేసుకో. ఎలా అయితే ఒక ఆవు చేనులో పడిన తర్వాత మొత్తం ఉన్నదంతా త్వర త్వరగా అది వేసిన తర్వాత పక్కన నుంచి కూర్చొని మళ్ళీ అది నెమరు వేసుకుంటూ ఉంటుంది, మననం చేసుకుంటూ ఉంటుంది. అది చేసుకోవటానికి మనకి మనస్సు నిశ్చలంగా ఉంటేనేగా అక్కడ ఉన్నది ఏమిటి, మనకి చెప్పింది ఏమిటి అని మనకు గుర్తుకు రావటం కానీ జ్ఞాపకం రావటానికి కానీ కూర్చోగానే ఇందాక వారు చెప్పినట్టుగా వెంటనే వారికి అక్కడ కూరలు కనిపించాయో ఆపిల్ పండు వినిపించేదో వాడు అరుస్తాడు, మైక్ అక్కడ పెడతాడు కదా, పొద్దున్నే కూరగాయలు అంటాడు మొత్తమే, ఆ వంకాయలు బెండకాయలు దొండకాయ బెండకాయ మొత్తం చెప్పేస్తాడు, రేట్లు కూడా చెప్పేస్తాడు. వెంటనే వినిపిస్తుంది మనకి, ఓహో అన్ని వచ్చేసాయి. తీరా అక్కడికి వచ్చేస్తే అవన్నీ ఉండవు కూడా, ఉన్ని ఉంటాయి మళ్ళీ మనకు కొనుక్కునేలాగా ఉంటాయో లేదో కూడా తెలియదు. అనుభవంతో చెప్తున్నాను, నేను వెళతాను కాబట్టి అప్పుడప్పుడు సంచి పట్టుకుని అందుకని చెప్పగలుగుతాను. వంకాయలు అంటే దాన్ని అన్ని వేరుకున్న తర్వాత మనకు కావాల్సిన అరకిలో కూడా దొరకవు, పావుకిలో ఉంటాయి, మిగతాను కుళ్ళిపోయి ఉండదు. అంటే అన్ని వినిపించిన మనసు అటు లాగింది. ముందరే తెలిసిన విషయాన్ని కూడా అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు అవసరం లేదు నాకు ఇవాళ ఎందుకంటే వెళ్తాం అనుకుంటే వారు చెప్పినట్టుగా కరెక్ట్ గా ప్రార్థన టైంకి నేను కూడా వచ్చాను, చూడండి లేట్ గానే వచ్చాను. అంటే ఏమనుకున్నాను, భగవద్గీత అట్లీస్ట్ అది అయిపోగానే వెంటనే అక్కడ తబ్లా సౌండ్ వినిపించాలి మైక్ లో, లేదా వీడు కూర్చోలేదని తెలిసిపోతుంది అక్కడ వినేవాళ్ళకి. సో అది వినిపించే లోపల వచ్చిన తబలా వాయించాలనుకోండి అక్కడ, ఓ అంటే గురుదేవులకు తెలియదా ఎప్పుడు వచ్చాడని చెప్పి, కానీ వినేవాళ్ళకి ఆ తబలాయన మొదటినే కూర్చున్నాడని తెలిసిపోతుంది అనమాట. అది ఎక్కడుంది, ఆ మలినం ఎక్కడుంది అంటే నా మనసులో ఉంది. మన భావనలు అలా ఉంటాయి, అడ్జస్ట్మెంట్ అనమాట. ఎక్కడైనా కానీ వారు చెప్పినట్టుగా నాకు వినిపిస్తున్నది కదా బోధ అని చెప్పేసి నేను నా కాళ్ళు పనిచేస్తున్నాయి, నాకు ఆరోగ్యంగానే ఉంది, అందుకే అమ్మన్నారు. అంత ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా అంటే అనారోగ్యంతో ఇంకా అస్వస్థతో ఉన్నవాళ్ళు రాలేరు, కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎందుకు రావట్లేదు అని అమ్మ మనకి ప్రశ్న వేస్తున్నారు. మనసులో కనుక మనకి అది ఖచ్చితంగా ఉంటే అది లాక్కు వస్తుందండి. అంటే కొద్దిగా అనుభవంలోకి వస్తున్నది కాబట్టి శిబిరంలో రావాలి, కూర్చోవాలి, తప్పకుండా ఉండాలి అని ఎప్పుడైతే అనిపిస్తుంది వచ్చి కూర్చోగానే ఆ రోజు అమ్మ లేపుతారు కూడా, పలకరిస్తారు కూడా. అనుభవంలో ఉంది కదా, మొన్న రెండు రోజులు లేను హైదరాబాద్ వెళ్ళాను, ఏదో అవసరం వచ్చిన రాత్రి అనిపించింది, అక్కడ ఆగిపోవాల్సింది అనుకున్నాను. అనుభవంలో ఉందిగా చెప్తున్నా, షేర్ చేసుకుంటున్నాను. ఉండిపోతే బాగానే ఉంటుంది, ఏ అవసరానికి వెళ్ళాను, కానీ ఏముంది ఆ అవసరం ఇప్పుడే కాదు, ఇంకో వారం రోజులు పడుతుంది అక్కడ టైం, ఇప్పుడప్పుడే లేదు. వారం రోజుల్లో నేను అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను, అక్కడ ఇక్కడ జరుగుతున్న ఈ ధ్యాన మౌన ధ్యాన సప్తాహం అనేది మళ్ళీ వస్తుందా? వచ్చే సంవత్సరం కానీ రాదే. నేను వెంటనే వచ్చేస్తే మళ్ళీ నేను అట్లీస్ట్ నా అటెండెన్స్ వేసుకోవచ్చు కదా, కనీసం ఎదురుగ్గా కూర్చుంటే అమ్మ దృష్టికి ఎప్పుడైతే కళ్ళు కళ్ళు మనకు ఎదురుగ్గా కూర్చొని చూస్తాం, పరమ ఆ గురుదేవుడి యొక్క దృష్టి మన మీద పడుతుంది కదా, మన బాగు చేస్తారు కదా అనే భావన కొద్దిగా దృఢంగా అనిపించిందేమో లాక్కొచ్చింది ఇక్కడికి. లాక్కు రావడానికి దానికి ఒక ఆశీస్సులు ఎలా అంటే కూర్చోగల అమ్మ లేపటం, మరి అది గురు కృప కాకపోతే ఇంకేం చెప్పండి, అసలు అనుగ్రహం అనేది అది ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంటుంది అనమాట. అంటే వారు ఆశించేది ఏంటి, నువ్వు ఒక అడుగు వేయరా నేను మిగతా 9 అడుగులు వేస్తానని చెప్పుకుంటున్నారు. దానికోసమే ఈ ప్రయత్నం, ఈ ధ్యాన శిబిరం మనకి అభ్యాసం రావడానికి. జ్ఞానం గురించి అడిగారు. అడిగారు మళ్ళీ, వీడు విన్నాడా లేదా అని సరిగ్గా అని చెప్పేసిన మళ్ళీ ఇప్పుడు లేదా, అదే మళ్ళీ నువ్వు మళ్ళీ చెప్పుకో, నీకు నువ్వు చెప్పుకో అని చెప్పేసి. నాకే మనకి అమ్మంటారు కదా ముఖ్య ముఖ్య సరస్వతి అని చెప్పేసినాడు. అంటే ఏదైనా సరే మన ప్రయత్నం, పురుష ప్రయత్నం దేనికైనా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నది ఏ రకంగా మనం ముందు ముందు, ఇప్పుడు ఈ 1 వీక్ క్యాప్సూల్ మనకి ఏంటంటే స్ట్రాంగ్ క్యాప్సూల్ అనమాట, ఇంటెన్స్ క్యాప్సూల్ టోటల్ గా 10 అవర్స్ పర్ డే అని మనకి ఇచ్చారు. టోటల్ చేసుకుంటే 10 × 70 అవర్స్. నెక్స్ట్ బ్యాలెన్స్ 365 డేస్ మనకి ఉన్న అవర్స్ అని క్యాల్కులేట్ చేసుకుంటే ఈ పవర్ బ్యాంక్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతిరోజు చేసుకోవచ్చు అలా అని చెప్పి మిగతా రోజు చేసుకోవాలని లేదు, ఏ రోజు పొద్దున ధ్యానం ఉన్నా మనం చేసుకోవచ్చు. ప్రార్థనలో మనకి ఇచ్చే ఆ కాసేపు అయినా సరే, అంటే చదివే అధ్యాయం బట్టి మనకి సమయం దొరుకుతుంది, ఆ 6:30 మళ్ళీ కొట్టే లోపల మనకి కాస్త సమయం కూడా మన ధ్యాన సమయమే. కాబట్టి ఆ కొంచెం కొంచెం ఇన్ఫైనైట్ సమయంలో స్మాల్ అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అది ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తే ఇన్ఫైనైటిజమల్లీ లార్జ్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రతి చిన్నది కూడా మన గురుదేవుడు ప్రసాదించిన సమయాన్ని మనం ఈ ధ్యాన ప్రక్రియలో ఉండటానికి దానికి అభ్యాసం చేసుకోవడం. ధ్యానం చేస్తున్నాను అని అనకూడదు అన్నారు మనకి తారక పరబ్రహ్మ శాస్త్రి వారు, మనకి క్లియర్ గా చెప్పారు ధ్యానానికి ప్రయత్నిస్తున్నాను, ఇది ప్రయత్నం మాత్రమే. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని గురుదేవులు మంచి సంపూర్ణంగా మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జయ సద్గురు మహారాజ్ కి జయ.